ഗണാനാ ഗണപതി ഹവാമഹേ കവിം കവീനാമുപമശ്രവസ്തമം ജ്യേഷ്ഠരാജം ബ്രഹ്മണാം ബ്രഹ്മണസ്പദ ആനശൃൺവന്നോതിശ്രീരസാദനം ശ്രീമഹാഗണാധിപതയേ നമഃ ദേവീം വാചി വിജൃംഭദേവാസ്താം വിഷ്ണുരൂപാതവോ വദന്തി സാനോ മന്ദ്രേഷമോജ്ജന്ദുഹാനാഥേന കസ്മാനുപസുഷ്ടുതൈതു ശ്രീമഹാസരസ്വത്യൈ നമഃ സഹനാഭവതു സഹനോ ഭുനക്തു സഹ വീര്യങ്കരവാവഹൈ തേജസ്വിനാവധീതമസ്തമാ വിദ്വിഷാവഹൈ ഓം ശാന്തി 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 നാരായണം പത്മഭുവം വസിഷ്ഠം ശക്തിഞ്ച തത്പുത്രപരാശരഞ്ച വ്യാസം ശുകം ഗൗഡപദം മഹാന്തം ഗോവിന്ദയോഗീന്ദ്രമധാസ്യശിഷ്യം ശ്രീശങ്കരാചാര്യമധാസ്യ പദ്മപാദഞ്ച ഹസ്താമലകഞ്ച ശിഷ്യം തന്തോടകം വാർത്തികകാരമഞ്ഞാൻ അസ്മദ്ഗുരൂന് സന്തതമാനതോസ്മി ശ്രുതിസ്മൃതിപുരാണാനാം ആലയം കരുണാലയം നമാമി ഭഗവത്പാദശങ്കരം ലോകശങ്കരം ജടവിദ്യാവിലാസേന ഭൂതഭൗതികസൃഷ്ടയ തന്നോമി പരമാത്മാനം സച്ചിദാനന്ദവിഗ്രഹം ശങ്കരം ശങ്കരാചാര്യം കേശവം ബാദരായണം സൂത്രഭാഷ്യകൃതൗ വന്ദേ ഭഗവന്തൗ പുനഃ പുനഃ ഓം നമോ ബ്രഹ്മാദിഭ്യോ ബ്രഹ്മവിദ്യാസമ്പ്രദായകത്വഭ്യോ ചരുഷിഭ്യോ പരമഗുരുഭ്യോ നമോ മഹദ്ഭ്യോ ഗുരുഭ്യഃ വക്താരമാസാദ്യയമേവ നിത്യാ സരസ്വതീ സ്വാർത്ഥസമന്വിതാസീത് നിരസ്തദുസ്തർക്കകളങ്കപങ്കാ നമാമിതം ശങ്കരമജ്ജിതാംഘ്രിം ഭാരതീകരുണാപാത്രം ഭാരതീപദഭൂഷണം ഭാരതീപരമാരൂഢം ഭാരതീതീർത്ഥമാശ്രയേ വിദ്യാവിനയസമ്പന്നം വേതരാഗം വിവേകിനം വന്ദേ വേദാന്തതത്വജ്ഞം വിധുശേഖരഭാരതീം ബ്രഹ്മശ്രീമുതികുണ്ടവംശതിലകം ശ്രീവത്സഗോത്രോദ്ധവം ശിഷ്യാരാധിതപാദപത്മയുഗളം വിജ്ഞാനവാരാന്നിധിം അദ്വൈതാമൃതപാനനിത്യരസികജ്ഞാനസ്വരൂപം വിഭും ശ്രീമദ്വേങ്കടരാമശാസ്ത്രിവിവിധം വന്ദേ സദാ സദ്ഗുരും നമസ്സരസേ നമസ്സരസസ്പതയേ നമസ്സഖീനാം പുരോഗാണാം ചക്ഷുഷേ നമോ ദിവേ നമഃ പൃഥിവ്യൈ സഭാജൈ നമഃ ശങ്കരജയന്തി മഹോത്സവാലല്ലോ ശങ്കരചരിത്രണി గత రెండు రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాము. రేపు ఎల్లుండి కూడా ఈ శంకర చరిత్రనే చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. చతుర్వేద భాష్యకర్తలు అసమాన ప్రజ్ఞాధుర్యులు అయినటువంటి విద్యారణ్యస్వామి వారి చేత రచింపబడినటువంటి మాధవీ శంకర విజయం. అనేక శంకర విజయాలున్నా దీనికి ఉన్నటువంటి ఔత్కృష్టం మరి దేనికి లేదు, ఇంతటి ప్రామాణ్యం కూడా మరి దేనికి లేదు. అయితే ఇవాళ అక్షతృతీయ వేద పండితుల యొక్క వేదస్వస్తులు వారి యొక్క ఆశీస్సులు ఈ కార్యక్రమం జరగటంలో మనం ప్రతిరోజు చెప్పుకున్న సమయానికి ప్రారంభించుకోలేకపోయినాం. అయితే భగవత్పాదుల వారి యొక్క ఆశయాలలో సాధన పంచకమని వరుసగా మెట్లు దేని తర్వాత ఏం చేయాలి అని వరుసగా చెప్పుకొస్తూ మొట్టమొదట్లో వేదో నిత్యమధీయతాం తరుదితం కర్మస్వనుష్ఠీయతాం అని ప్రారంభించారు. ఒక్కొక్క ఉపదేశం, ఇట్లాంటి ఉపదేశాలు 40, చిట్ట చివరి ఉపదేశం అథ పరబ్రహ్మాత్మనాస్థీయతాం అని. అంటే జీవబ్రహ్మైక్యమే పరమార్థము చివరి మాట. దానికి మొదటి మెట్టు ఏది? వేదాధ్యయనము, వేదోక్తములైనటువంటి కర్మాచరణ. కనుక ఈ జరిగినటువంటి కార్యక్రమం అత్యంతము ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం. దానిని మనమందరం కూడా శ్రవణం చేయటం ద్వారా మహత్తరమైనటువంటి అపూర్వాన్ని పొంది ఉన్నాము. ఇక చరిత్రలోకి వస్తే భగవత్పాదుల వారి యొక్క జన్మ వరకు మొదటి రోజున మనం చెప్పుకోవడం జరిగింది. నిన్నటి రోజున సరస్వతి అవతారమైనటువంటి ఉభయభారతి బ్రహ్మదేవుని యొక్క అంశభూతుడైనటువంటి మండమీశ్వరుని యొక్క వివాహము, తర్వాత భగవత్పాదుల వారి యొక్క అనేక విభూతులు, తల్లిగారి ఆజ్ఞని పొందిన తర్వాత భగవత్పాదుల వారు సన్యాసాశ్రమ స్వీకారం చేయటానికి ఓంకారక్షేత్ర ప్రాంతానికి వెళ్ళి అక్కడ గోవింద భగవత్పాదుల వారి సన్నిధిలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం, తదనంతరము భయంకరమైనటువంటి నర్మదా నదిని మంత్రపూతమైనటువంటి కలశంలోకి మొత్తాన్ని ఇవ్వడచడం, సాక్షాత్ పరమశివావతారులు అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారు, నాయన నువ్వు ఇక్కడనే నాకు సేవ చేస్తూ ఉండటం కాదు, నీ ప్రధాన కర్తవ్యం బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానం రాయటం, కనుక నీవు ఇక్కడ కాదు ఉండవలసింది, గంగాతీరంలో విశ్వేశ్వరుని యొక్క రాజధాని అయినటువంటి ఆ వారణాసి క్షేత్రానికి వెళ్ళవలసింది అని ఆదేశిస్తే, గురువులను వదిలిపెట్టి వారి సేవ చేసుకోకుండా వెళ్ళవలసి వచ్చింది అనేటువంటి దిగులు పొందుతూనే భగవత్పాదుల వారు వారణాసి క్షేత్రానికి ప్రయాణమై వెళ్ళారు. అక్కడ స్వామిని దర్శించుకున్నారు. ఇంతలో భగవత్పాదుల యొక్క విభూతి జగద్విఖ్యాతమైంది, వారి యొక్క పాండితి ప్రతిమ అందరికీ తెలిసింది. అనేక మంది విరక్తులైనటువంటి మహావిద్వాంసులందరూ కూడా శిష్యులుగా వారిని ఆశ్రయించడానికి వచ్చారు. అందులో సనందనుడు అనేటువంటి పేరుతో చోళదేశం అంటే మద్రాసు ప్రాంతాన్ని నుంచి ఒక మహాపండితుడు వచ్చి స్వామివారిని ఆశ్రయించాడు. స్వామి, నేను గృహస్థాశ్రమ స్వీకారం చేయటం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే సంస్కృతి బంధంలో పట్టడం అనేది నాకు ఇష్టం లేదు, కనుక నేను గృహస్థాశ్రమ స్వీకారం చేయదలుచుకోలేదు, తమ శిష్యునిగా ఉంటాను, అనుగ్రహించవలసినది అని ప్రార్థించడం జరిగింది. యత్రాపగావహతి తత్ర కవేర కన్యా యస్యాః పయో హరిబుదాంబుజ భక్తి మూలం. నీవు ఎక్కడి వాడవు అని అడిగిన దానికి, కావేరీ నది ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటుందో ఆ కావేరీ ఉరక ప్రాశన మాత్రము చేతనే భగవంతుని యందు అమితమైనటువంటి భక్తిభావం కలుగుతుందో ఆ ప్రాంతం నుండి నేను వచ్చాను అని వారు చెప్పారు. ఈ సనందనులకే భవిష్యత్తులో పద్మపాదులు అనేటువంటి నామాంతరం కూడా ఏర్పడ్డది. చెప్పి చెప్పి చివరికి ఆయన అంటున్నారు, సంసార బంధామయ దుఃఖశాంతి స ఏవనస్తం భగవాన్ ఉపాస్య భిషక్తమంత్వాం భిషజాం శృణోమీతి ఉక్తస్యాయో భూత్ పురితావతారః. స్వామి, మీరు ప్రథమో దైవ్యో భిషకు అని మన నమ్మకంలో ఏ మహాత్ముని గురించి చెప్పుకుంటూ ఉన్నామో, శృతులన్నీ కీర్తించినయ్యో, ఆయన యొక్క అపరావతారం అని నేను గుర్తించాను మిమ్మల్ని. కనుక నాకు ఒక రోగం ఏర్పడ్డది, అది ఏమిటి? సంసారబంధ ఆమయ దుఃఖశాంతి. సంసారబంధము అనేటువంటి మహత్తరమైన ఒక వ్యాధి. ఈ వ్యాధి శాంతింపజేయాలి అంటే గొప్ప డాక్టర్ కావాలి. ఆయన ఎక్కడ ఉన్నాడు అని వెతికితే ప్రథమో దైవ్యో భిషకు అనేటువంటి శృతి చేత ప్రతిపాదింపబడినటువంటి పరమశివ అవతారభూతులైనటువంటి తమరు నాకు స్ఫురించారు, కనుక మీరు నన్ను తరింపజేయవలసినది అని అక్కడికి వచ్చి ప్రార్థించాడు. ఇత్యుక్తవంతం కృపయా మహాత్మా వ్యదీపయత్ సన్యసనం యథావత్ ప్రాహుర్మహాంతః ప్రథమం వినేయం తం దేశికేంద్రస్య సనందనాఖ్యం. ఎంతో కృపతో ఆ శిష్యుణ్ణి స్వీకరించారు భగవత్పాదుల వారు. మొట్టమొదట్లో సన్యాసం ఇచ్చింది ఆ శిష్యుడికే. సురేశ్వరాచార్యుల వారి తరువాత శంకర విజయంలో అత్యంతము ప్రధానమైనటువంటి శిష్యుడుగా పద్మపాదాచార్యుల వారు మనకి భాషిస్తారు. మహామంత్రవేత్త ఆయన, అత్యంతము భగవత్పాదుల యందు అత్యంత శ్రద్ధాశక్తులు కలిగినటువంటి వారు. అక్కడి నుంచి ఇలాంటి శిష్యులతో సహా కూర్చొని శాస్త్రచర్చ చేస్తూ మధ్యాహ్న సమయ యజ్ఞాత్రతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని గీతలో ఒక వాక్యం. ఓపిక ఉన్నా లేకపోయినా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి ఉపదేశకుడుగా ఉండేటువంటి వాడు తను చాలా జాగ్రత్తగా ఉండాలి. తను ఏ పని చేసినా ఆ పనిని అందరూ అనుసరించడానికి ప్రయత్నిస్తారు గనక, తను ఎక్కడా ధర్మ విరుద్ధము కానటువంటి పనులే చేస్తూ ఉండాలి. కనుక భగవత్పాదుల వారు త్రిశవణ స్నానం చేయటం సన్యాసులకు విధి అంటే, మూడు సమయాలలోనూ ప్రాతకాలంలో మధ్యాహ్నము సాయంత్రము కూడా స్నానం చేయాలి. నది ఉన్నప్పుడు తత్రాపి గంగానది స్మరించినంత మాత్రాన దర్శించినంత మాత్రాన పానం చేసినంత మాత్రాన మనల్ని పునీతుని చేసేటువంటి మహత్తరమైనటువంటి గంగానది. తక్కిన నదులు వేరు, గంగానది వేరు. గంగా గంగేతియో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి. ఊరికే తత్స్మరణ మాత్రం చేత సర్వపాపముల నుండి మనం విముక్తులైపోతూ ఉన్నాం. ఏమిటంత ప్రాశస్త్యం ఆ గంగానదికి. యోసౌ సర్వగతో విష్ణు చిత్స్వరూపీ నిరంజన స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయ. విష్ణుపదము చేత సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మతత్వం చెప్పబడుతున్నది. ఆ సర్వవ్యాపక పరబ్రహ్మతత్వ రూపుడైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో అతడు ఈ ద్రవరూపంగానే ఆయన పాదముల నుండి ఉద్గమించింది గనక గంగాదేవి. ఆయన యొక్క స్వరూపమే గంగ కనుక గంగ యొక్క ప్రాధాన్యం అంతటిది. కనుక మధ్యాహ్న స్నానానికి శిష్యులతో సహా కలిసి స్వామివారు స్నానం చేయడానికి బయలుదేరారు. వెళ్తూ ఉండగా ఒక చండాలుడు చాలా బలిష్టంగా ఉన్నాడు. అతను అతన్ని చూడగానే అతడు చండాలుడు అని అర్థమవుతున్నది. పైన తగ్గట్టుగానే నాలుగు భయంకరమైనటువంటి కుక్కల్ని వెంట పెట్టుకొని వస్తున్నాడు. తూలుతున్నాడు అతను. ఇతను వచ్చి తగులుతాడేమో అనేటువంటి అభిప్రాయంతో స్వామివారు దూరంగా వెళ్ళు గచ్చగచ్చ అన్నారు. అనగానే అతడు వచ్చి ఎదురు తిరిగి అడుగుతున్నాడు. సోంత్యజం పది నిరీక్ష చతుర్భిర్భీషణైష్భిరనుద్రుతమాత మారాత్ గచ్చదూరమితి తన్నిజగార ప్రత్యువాచ స శంకరమేనం. గచ్చగచ్చ దూరంగా వెళ్ళు, ఈ కుక్కలతో సహా వచ్చి నన్ను తగులుతావేమో అనే అభిప్రాయంతో అన్నారు స్వామివారు. ఇది అపాదత వచ్చినటువంటి మాట. అయితే అతను వచ్చి అంటున్నాడు, అద్వితీయమనవద్యమసంగం సత్యబోధ సుఖరూపమఖండం ఆమనంతి శతశో నిగమాంతస్తత్ర భేద కలనాతవ చిత్రం. అయ్యా, ఉపనిషత్తుల్లో సమస్త చరాచర ప్రపంచము బ్రహ్మమయమే, బ్రహ్మాతిరిక్తమైనటువంటి వస్తంత్రం ఏదీ లేదు. సర్వం ఖల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన, నానాగా భాషిస్తూ ఉన్నది ఏది నానాగా లేదు. ఎలా అయితే ఒకే మట్టి అనేక రకాలుగా ఘటముగా మరొక మూకుడుగా ఒక చిన్న ప్రమిదగా రకరకాలైనటువంటి రూపాలని ధరిస్తూ ఉన్నదో, అలానే ఆ పరమాత్మ ఇన్ని రూపాలుగా ధరిస్తూ ఉన్నాడు అని ఛాందోగ్య శృతి చెప్తూ ఉన్నది. కనుక సమస్తము బ్రహ్మమయమేని చెప్తూ ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉంటే అక్కడ ఏదో భేదాన్ని పెట్టుకొని నన్ను దూరంగా వెళ్ళమని నువ్వు అన్నావేమిటయ్యా, నువ్వేదో గొప్ప పండితుడివి అని అనుకుంటూ ఉన్నారు. దండమండిత కరాధృతకుండా పాటలాభవసనాపటువాచ జ్ఞానగంధరహిత గృహ సంస్థాన్ వంచయంతి కిల కేచన వేషై. మీరు చూస్తే ఏదో పండితులుగా భాషిస్తూ ఉన్నారు. అందరూ షాటిల్ ధరించి ఉన్నారు, పైన చేతిలో దండ ఉంది, కమండలం ఉంది, మహావిరక్తులుగా భాషిస్తూ ఉన్నారు. మీకు ఈమాత్రం కూడా సామాన్య జ్ఞానం కూడా లేదా ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడ్డదని? ఏమిటి మీ అన్నదాంట్లో తప్పే ఉంది అని అంటారా? సరే, నేను అడుగుతాను, చెప్పండి సమాధానం. గచ్చదూరమితి దేహముతాహో దేహినం పరిజిహీర్షసి విద్వన్ భిద్యతేన్నమయతోన్నమయంకిం సాక్షిణశ్చయతి పుంగవ సాక్షి. ఏమిటి గచ్చగచ్చన్నావు, ఈ అన్నమయమైనటువంటి శరీరము నాది, అన్నమయ శరీరమే నీది, అన్నమయ శరీరమే, ఈ రెంటికి తేడా ఏముంది? అన్నమయ శరీరము నుండి అన్నమయ శరీరమును దూరంగా వెళ్ళమంటున్నావా? ఏ తేడా ఉందని? ఇది పార్థివము, అది పార్థివమే. ఇక సాక్షి అంటే సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం అంతా ఒకటే, సర్వం కల్విదం బ్రహ్మ ఇందాకే చెప్పుకున్నాం. ఆ ఒకటైన దానికి భేదమే లేనప్పుడు వెళ్ళమని చెప్పడం సాధ్యం కాదు కదా. ఎట్లా చెప్పావు నువ్వు ఈ గచ్చ అనే మాట? నీలోంచి ఎట్లా వచ్చింది? బ్రాహ్మణ శ్వపచ భేద విచార ప్రత్యగాత్మని కథంతమయుక్త. బ్రాహ్మణుడు, శ్వపచుడు, అంచజుడు ఇట్లాంటి భేదమంతా ప్రత్యగాత్మ జ్ఞానము, కేవలము చైతన్యమాత్రుడే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడినటువంటి బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో అది నాకంటా అతిరిక్తమైనది కాదు. అవే అన్ని ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉన్నాయి. తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నాలుగు మహావాక్యాలు బోధించేది అదే విషయము. కనుక దీనిలో భేదం ఉన్నదని నువ్వు చెప్పావంటే నువ్వు కేవలం అజ్ఞుడు అనే అర్థం. అంతదాకా దీనికి ఇక్కడ దృష్టాంతం చెప్తున్నాను నేను విను. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, ఆయన ఈ గంగానదిలో ప్రతిబింబించాడు. అలానే ఇదిగో నా కుండలో ఉండేటువంటి సారాయిలో కూడా ప్రతిబింబించాడు. అయితే ఈ సారాయిలో ప్రతిబింబించాడు కనుక ఆయనకి ఏమన్నా మాలిన్యం ఉంటుందా? గంగానదిలో ప్రతిబింబించాడు కనుక సూర్యభగవానుడికి ఏమన్నా ఔత్కృష్టం ఏమన్నా కలిగిందా చెప్పు. శుచిద్విషోహం శ్వపచౌరజేరి మిథ్యాగ్రహస్తే మునివర్యకోయం సంతం శరీరేష్ శరీరమేకం ఉపేక్ష పూర్ణం పురుషం పురాణం. అంటే నీ ఉద్దేశం ఏమిటి? నీవు బ్రాహ్మణుడవు, నేను చండాలుణ్ణి అనే కదా. సరే, అంటే ఈ శరీరమే నేను అని నువ్వు అనుకుంటున్నావు. నేను ఇంకా అనుకోవటంలే. ఈ శరీరము నేను అనుకున్నప్పుడు నువ్వు విఘ్నుడు ఎట్లా అవుతావు? సర్వవ్యాపక పరమార్థ తత్వమే నేను అని కదా నీవు వేదాంతం అంతా ప్రవచన చేస్తూ ఉన్నది అని. అచించమవ్యక్తమనంతమాద్యం విస్మృత్య రూపం విమలం విమోహాత్ కళేబరేస్మిన్ కరికర్ణిలోలా కృతిన్యహంతా కథమా విరాస్తి. ఈ శరీరము ఎట్లాంటిది? దీనిలో ప్రాణాలు ఎంతకాలం ఉంటాయి? ఏనుక చెవి ఉంటుంది, ఆ చెవి ఎప్పుడూ అది కదిలిస్తూనే ఉంటుంది, దాని స్వభావం అది. అట్లానే జరస్సే ధ్రువమృత్యు ధ్రువం జన్మ మృతస్సచ. శరీరం వస్తుంది పోతుంది. శరీరమా నేను అంటే నేను చచ్చిపోయినట్టేనా? దీనిలో ఉండేటువంటి చైతన్యం కదా, ఈ చైతన్యం భిన్న భిన్నమా మొత్తం ఒకటేనా? నీకు తెలియదు ఆ విషయం. ఇన్ని చోట్లలో ప్రతిబింబిస్తుంది కనుక సూర్యభగవానుడు, ఇంతమంది సూర్యుల విద్యామవాప్యాపి విముక్తి పద్యాం జాగర్తి దుచ్చా జన సంగ్రహేచ్ఛ అహో మహాంతో మహేంద్రజాలే మజ్జంతి మాయా వివరస్యతస్య. ఇప్పుడు ఈ విషయము తెలియకుండానే ఉపదేశకుడుగా ఏదో చెప్తున్నావు అన్నమాట, లేక తెలిసి కూడా నీకు స్వానుభవం లేక చెప్తున్నావా? ఏమిటి మహా ఇంద్రజాలంగా ఉంది? గొప్ప గొప్ప వాళ్లే ఈ ఇంద్రజాలం మాయామయమైనటువంటి సంసారంలో మునిగి తేలుతూ ఉన్నారు కదా. ఇత్యుదీర్యవచనం విరతేస్మిన్ సత్యవాక్తదను విప్రతిపన్న అచ్యుదార చరితోంత్యజమేనం ప్రత్యువాచ సచ విస్మిత చేత. భగవత్పాదుల వారు చాలా విస్మయాన్ని పొందారు. ఇతడు అంచ్యుడుగా కనిపించడం ఏమిటి? ఈ రకమైనటువంటి ప్రశ్నలు వేయటం ఏమిటి? నాలుగు కుక్కలేమిటి? ఇతని వేషం ఏమిటి అని మహా విస్మయాన్ని పొంది, జానతే శృతి శిరాంస్యపి సర్వే మన్వతే చ విజితేంద్రియవర్గ యుంజతే హృదయమాత్మని నిత్యం కుర్వతేన ధిషణామపభేదం. నువ్వు చెప్పిందంతా యథార్థమే. శృతి శిరస్సులైనటువంటి ఉపనిషత్తులన్నీ కూడా ఇదితే చెప్పినాయి. దీనిని గ్రహించడానికి జితేంద్రుడైనటువంటి వాడు, సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడు అర్హుడవుతూ ఉన్నాడు. అంతేకాదు, భాతి యస్య తు జగద్దృఢబుద్ధే సర్వ మప్య నిశమాత్మత ఏవ. సర్వము కూడా ఆత్మస్వరూపము అనేటువంటి దృఢబుద్ధి ఎవరికైతే భాషిస్తూ ఉన్నదో, సద్విజోస్తు భవతి శ్వపచో వా వందనీయ ఇతి మే దృఢ నిష్ఠ. అతడు బ్రాహ్మణుడా చండాలుడా అని అక్కర్లే, అతడు బ్రహ్మవస్తువ కనుక నా గురుస్వరూపుడు, అతడు నా యొక్క ఆత్మస్వరూపుడే సుమా. యాచితి స్ఫురతి విష్ణుముఖే. విష్ణుదేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించారు, ఆయనలో ఆ చైతన్యము పరిభ్రమిస్తూ ఉన్నది. పుత్తికావధిషు శైవ సదాహం. చిన్న బొమ్మ ఉన్నది ఇక్కడ, కొండపల్లి బొమ్మలని అమ్ముతారు. ఆ విష్ణుమూర్తి యొక్క విగ్రహంలో ఉన్నదే పరమాత్మ. ఈ కొండపల్లి బొమ్మకి అధిష్టానంగా ఉన్నది పరమాత్మ కాదని అనటానికి వీల్లేదు కదా. అన్నిటికీ ఆధారభూతుడు, అన్నిటిల్లోనూ వ్యాపించున్నవాడు. మనము మంత్రపుష్పం చెప్తూ ఉన్నాం, అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. బరబరా చదువుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం రోజు. అంతః బహిష్ట వ్యాప్య నారాయణ స్థిత. అంతః నేను అనేటువంటి చైతన్య స్వరూపుడిగా వ్యాపించి ఉన్నాడు. బహిహి సర్వ ప్రపంచ రూపంగాను సమస్త జీవరూపంగాను భాసిస్తూ ఉన్నాడు. కనుక ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య, మన లోపల వెలుపల సర్వత్ర ఆకాశము ఎట్లయితే నిండి ఉన్నదో అలా పరమాత్మ సర్వవ్యాపకంగా ఉన్నాడు సుమా. నైవ దృశ్యమితి, ఈ కనిపిస్తున్నది జగత్తుగా భాషిస్తూ ఉన్నదంతా కూడా పరబ్రహ్మతత్వమేని ఎవరికైతే దృఢాభిప్రాయం కలదో, యస్య మనీష పుల్కసో భవతు వాస గురుర్మే, ఎవరైనా సరే వాడు నా గురువే. ఇందువల్ల నా గురుస్వరూపమైనటువంటి చిత్స్వరూపుడే అతడు గనక. ఎత్ర ఎత్ర చ భవేదిహ బోధస్తత్తతత్త సమవేక్షణ కాలే బోధమాత్రమవశిష్టమహం తద్యస్య ధీరితి గురుస్స నరోమి. దీనికి విద్యారణ్యస్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశిలో ఒక శ్లోకాన్ని మా నాన్నగారు కొన్ని వేల సార్లు ఉదహరించేవారు. ఎక్కడో సాధన చతుష్టయ సంపత్తితో మనస్సును ఏకాగ్రం చేసి పరమాత్మని ధ్యానించి ఆ పరబ్రహ్మ కంటా నేను భిన్నుణ్ణి కాదు అని గుర్తించడానికి అంత ప్రయత్నం అక్కర్లేదు. విద్యారణ్య మునీంద్రులు పంచభూత వివేకంలో ఒక శ్లోకం రాశారు. ఎస్మిన్ ఎస్మిన్ అస్తి లోకే బోధ తత్తదుపేక్షణే యత్ బోధమాత్రం తద్ బ్రహ్మ ఏవం ధీర్ బ్రహ్మ నిశ్చయ. ఈ బ్రహ్మ ఎక్కడెక్కడ ఉన్నది, సత్యలోకానికి వెళ్దామా వైకుంఠానికి వెళ్దామా కైలాసానికి వెళ్దామా అని వెతకక్కర్లేదు నాన్న. నువ్వు ఎక్కడికి వెతకక్కర్లే, ఇదిగో ఇది మైకు, ఈ మైకుని నువ్వు గ్రహించావు కదా. దేంతో గ్రహించావు? నీ జ్ఞానంతో గ్రహించావు. ఈ మైకు అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టు. గ్రహించినది ఏది? చైతన్యమే కదా, తత్స్వరూపుడువే నీవు, పరబ్రహ్మ తత్స్వరూపమే. దీనికోసం ఎక్కడో వెతకక్కర్లా, నీవు అన్ని చోట్లలో నిండే ఉన్నది. అది అదే దృష్టాంతం ఇతపూర్వం ఒకసారి చెప్పానేమో, మళ్ళీ చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఒక ఘటన తీసుకుందాం, ఒక కుండ. ఈ హాల్లో కూర్చొని ఆ కుండలో వేలు పెడదాం. ఇది ఏమిటి అని అంటే ఘటాకాశం అని చెప్తాం. దాని పేరు అది, ఘటనలో ఉండేటువంటి ఆకాశం. ఈ చెయ్యి ఇట్లానే పెట్టి కుండని పట్టుకొని బజార్లోకి వెళ్దాం, బజార్లో పెడదాం ఈ కుండని. ఇదేమిటి అని అడుగుదాం మళ్ళీ. ఇది ఘటాకాశం అనే చెప్తాం. ఇంతలో బజార్లో ఎవరో క్రికెట్ ఆడే కుర్రాడు ఎవడో బాల్ ఇస్తాడు. ఈ ఘటం కాస్త పగిలిపోయింది, వేలు అట్లానే ఉన్నది. ఘటం పగిలింది, వేలు అట్లానే ఉన్నది. ఇది ఏమిటి అని అడుగుదాం మళ్ళీ. అప్పుడు ఏమని చెప్పాలి అతను? ఘటాకాశం అని చెప్తాడా? చెప్పడు కదా, మహాకాశం అని చెప్తాడు. అంటే ఇప్పుడు ఇందాక నుంచి హాల్లో ఉన్నటువంటి ఘటంతో పాటు ఆకాశాన్ని మనం అక్కడికి పట్టుకెళ్ళామా? ఆ పట్టుకెళ్ళిన ఘటాకాశము ఈ కుండ పగిలేటప్పటికి మహాకాశం అయిందా? కాలే, ఎప్పుడూ మహాకాశమే అది. మనం ఘటాకాశం అని పేరు పెట్టాం. అట్లానే జీవుడు, నేను శంకర శర్మని, అదిగో నేను హరిప్రసాద్ గారిని, ఇట్లా ఎవరికి వాళ్ళం అనుకుంటూ ఉన్నాం. సర్వవ్యాపక చైతన్య స్వరూపులమే అందరం, పరమాత్మ కంటా భిన్నులం కాదు. అది తెలుసుకోవటానికే ఈ ప్రయత్నం అంతా, ఈ వేదాంత ప్రవచనం అంతా తదర్థమయ్యే మనం చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని భగవత్పాదుల వారు ఆ అంచెజునితో చర్చిస్తూ ఉన్నారన్నమాట. భాషమాణ ఇది తేన కళావానేష నైక్షత తమంచజమగ్రే, ఇలా మాట్లాడుతూ ఉండగానే అక్కడ అతఃపూర్వము నాలుగు భయంకరమైనటువంటి కుక్కలతో ఒక చండాల వేషధారి అయినటువంటి మహోన్నత వ్యక్తి అక్కడ కనిపించాడు. కానీ ఇలా చెప్పి భగవత్పాదుల వారు ఇట్లా తెరిచి చూచేటప్పటికీ అక్కడ రంగం సీన్ అంతా మారిపోయింది. ధూర్జటింతు సముదైక్షతమౌళి స్ఫూర్జదైందవ కలం సహవేదై హరణమ పార్వతీపదయే హర హర మహాదేవ. చంద్రకళతో సహా ఉన్నటువంటి పరమశివుడు ఎదురుగ్గా కాశీ విశ్వేశ్వరుడు సాక్షాత్కరించాడు స్వామివారికి. భయేన భక్త్యా వినయేన ధృత్య యుక్త సహర్షేణ చ విస్మయేన తుష్టావశిష్టానుమతస్తవైస్తం దృష్ట్వా దృశోర్గోచరమష్టమూర్తి. ఎంత ఆనందం కలుగుతుంది అనుకోకుండా ఒక చండాలవేషధారిగా వచ్చి పరమశివుడు తనని పరీక్షించి తన మాటలకి సంతోషించి తనకి దర్శనమిచ్చాడు, తన శిష్యులకి దర్శనమిచ్చాడు, తన యొక్క నిజరూపంతో దర్శనమిచ్చాడు. ఈ నాలుగు కుక్కలు నాలుగు వేదములుగా పరివేష్టించున్న ఈ స్వామిని మహాభక్తితో భయంతో గడగడ వణుకుతూ మహాహర్షంతో మహాసంతోషంతో అక్కడికి అనేక రకాలుగా స్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నారు శంకర భగవత్పాదాచార్యుల వారు. దాసస్తేహం దేహ దృష్ట్యాస్మి శంభో జాతస్తేంశో జీవదృష్ట్యా త్రిదృష్టి సర్వస్యాత్మన్నాత్మదృష్ట్యాత్వమేవ ఇత్యేవం మేధీర్నిశ్చిత సర్వశాస్త్రైః. స్వామి, ఇందాక నేను మాట్లాడాను అంటే నా యొక్క నిజతత్వమే నేను అనుకున్నప్పుడు గచ్చాను నేనన్ను. కేవల దేహభావము ఉన్నవాణ్ణి కాదు, దేహ తాదాత్మ్యము అనేది ఇన్నాళ్ళ బట్టి అనువర్తిస్తూ ఉన్నది కనుక ఆ మాటలు వచ్చినాయి, అవి యథార్థం కాదు. ఇక నేనెవరో చెప్తాను. ఈ దేహము, ఈ శంకర దేహం ఉన్నదే, ఇది నీ యొక్క దాసుడు ఈ శంకరుడు, అది నా యొక్క దృష్టి. జాతస్థేంశో జీవదృష్ట్యా త్రిదృష్టే. అయితే దాసుడుగానే పాంచభౌతికమైనటువంటి శరీరముతో ఉపచర్య చేస్తూ స్తుతిస్తూ ఉండటమేనా నీ యొక్క పరమార్థం? కాదు, నీ యొక్క అంశనే నేను, చైతన్యాంశే తత్వమసి. ఆ మహావాక్యంలో ఏం చెప్తున్నారు? తద్దేశ తత్కాల ఏతద్దేశ ఏతత్కాలాన్ని వదిలివేస్తే మిగిలేది చైతన్య స్వరూపమే. అక్కడ సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వాదులు జీవుని ఎందు తన ఎందు సర్వజ్ఞత్వము పరమేశ్వరుని ఎందు ఉంచుకొని ఆయన సర్వజ్ఞుడు, నేను ఆయన ఒకటెట్లా అవుతాను అని అంటున్నావు, బానే ఉంది. నీకేమిటి పేరు? కించిజ్ఞ, కొద్దిగా తెలిసినవాడు. సర్వజ్ఞ సర్వజ్ఞానాతీతి సర్వజ్ఞ, అన్నీ తెలిసినవాడు ఆయన. అన్ని అనే మాట తీసేయి, కొంచెం అనే మాట తీసేయి. జ్ఞ కేవలము చైతన్య స్వరూపుడు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మవిదా ప్రోదివరం, పరప్రాప్తిని పొందుతున్నాడు. ఎవరు ఆ బ్రహ్మ? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యజ్ఞానానంద స్వరూపుడైన వాడు. ఆయన ఎక్కడుంటాడు? కైలాసంలో ఉంటాడా వైకుంఠంలో? కాదు. యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమన్, నీ హృదయ కమలంలోనే. ధియోజోన ప్రచోదయాదు గాయత్రి మంత్రం చెప్తూనే ఉంది. నీకు బుద్ధి సాక్షిగా ఇదిగో ఈ పని చేయి, ఈ పని చేయవద్దు అని ప్రేరణ చేస్తూ ఉన్నటువంటి ఆ సూర్యభగవానుడు అంతర్గతుడైనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మే, ఆయనే బ్రహ్మము సుమా అని తైత్తిరీయోపనిషత్తు చెప్తూ ఉన్నది. అందువల్ల నీ యొక్క అంశగా నేను జీవునిగా ఇక్కడ భాషిస్తూ ఉన్నాను. త్రిదృష్టి జ్ఞానదృష్టి కలిగినటువంటి స్వామి, సర్వస్యాత్మన్నాత్మదృష్ట్యాత్వమే. అయితే యథార్థం ఏమిటో చెప్పేదా? నీకంటా నేను భిన్నుణ్ణి కాదు, శివావతారుడుగా కాదు, ఇక్కడ బ్రహ్మస్వరూపుడుగా. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఘటాకాశ మహాకాశములకు భేదం ఎట్ట అయితే లేదో, స్వామి నీకు నాకు భేదమే ఉంది. ధీర్ నిశ్చిత సర్వశాస్త్రై, సమస్త శాస్త్రములలో ఇట్లానే నిశ్చయింపబడి ఉన్నది కదా అని అనేక రకాలుగా ఇచ్చుదార విజనైత్ భగవంతం సంస్తువంతమథ చ ప్రణమంతం బాష్పూర్ణమనయనమునివర్యం శంకరం స బహుమానమువాచ. ఇట్లా స్తుతిస్తూ కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా ఉన్నటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారిని చూచి ఆదరంగా కాశీ విశ్వేశ్వరుడు ఇట్లా అంటూ ఉన్నారు. అస్మదాది పదవీమ భజస్తం శోధిత తవ తపోధన నిష్ఠ బాదరాయణ ఇవత్వమవేపి స్యాత్ సద్వరేణ్యమదనుగ్రహపాత్రం. నాయన, నీ యొక్క ఆత్మనిష్ట ఎలాంటిదో తెలుసుకోవడానికి ఆ రూపంలో వచ్చారు, చక్కటి సమాధానాలు చెప్పావు. బాదరాయణుడు, మహావిష్ణువు యొక్క అంశరూపుడైనటువంటి బాదరాయణుడు నాకు ఎట్లా అయితే మహా ఇష్టుడో, అట్లానే నీ ఎందు కూడా నాకు ప్రసన్నత ఉన్నది. సంవిభజ్య సకల శృతి జాలం బ్రహ్మసూత్రమకరోదనుశిష్ట. ఆయన సమస్త ఉపనిషత్ సారభూతముగా బ్రహ్మసూత్రాల్ని రచించాడు. ఎత్ర కాణభుజ సాంఖ్య పురోగాన్ని ఉద్ధృతాన్ని కుమతాని సమూలం. సాంఖ్యము, యోగము, వైశేషికము, న్యాయము, జైమినీయము, వీటినన్నిట్లనీ కూడా పూర్వపక్షముగా చేసి వీటినన్నిట్లనీ ఖండించి అద్వైత వేదాంతాన్ని స్థాపించాడు వ్యాసుల వారు. తత్రమూఢమతయః కలి దోషాద్విత్ర వేదవచనోజ్వలితాని. కొంతమందికి యథార్థం వ్యాస సూత్రములలో ఉన్నటువంటి యథార్థము తెలియకపోవటం వల్ల ఏం చేశారు? ఏదో ఒకటి రెండు శృతులు విని ఆ శృతుల యొక్క అర్థాన్ని సక్రమంగా గ్రహించలేక ఈ సూత్రములకు ఇవే అర్థము అని విపరీతార్థములను కల్పించారు. అక్కడ అనేక భాష్యాల్ని, వృత్తికార భాష్యాన్ని ప్రధానంగా భగవత్పాదుల వారు గీతాభాష్యంలో కానీ సూత్రభాష్యంలో కానీ అనేక చోట్లలో ఖండించారు. అంటే వృత్తికార భాష్యం అంతకుముందే తయారై ఉన్నది, అది అపసిద్ధాంతం ఉన్నది కనుక దాన్ని ఖండించవలసినటువంటి అవసరం వచ్చింది. తద్భవాన్ విదిత వేద శిఖార్ధస్థాని దుర్మతిమతాని నిరస్య సూత్రభాష్యమదినా విరధాతు శృచ్యుపోద్బలిత యుక్త్యభియుక్తం. కనుక అన్నిటికంటా పరమమూర్ధన్యమైనటువంటివి వేదములు, వేదములకు శిరస్సులైనటువంటి ఉపనిషత్తులు, ఉపనిషత్ సారభూతమైనటువంటిది సూత్రములు. వాటికి నీవు చక్కటి వ్యాఖ్యానం రాసి వాటి యొక్క యథార్థమును నిర్ధరించవలసినది. భగవత్పాదుల వారు వ్యాఖ్యానం చేసేటప్పుడు కూడా యథార్థతో అర్థ నిర్ధారణార్థం అని ప్రారంభించారు. యథార్థమైనటువంటి అర్థ నిర్ధారణ చేయటకు గాను నేను ఈ భాష్యాన్ని రచిస్తున్నాను అని. ఏతదేవ విబుధైరపిసేంద్రైరచనీయమనవద్యముదారం తావకం కమలయోని సభాయాప్స్యతి పరాం పరివశ్యాం. నీవు రచించబోయేటువంటి సూత్రభాష్యమే సర్వత్రా ప్రమాణభూతంగా ఉంటుంది. ఈ సూత్రములను గూర్చి ఏదైనా చర్చ కనుక చతుర్ముఖ బ్రహ్మ దగ్గర జరిగితే ఆ సభలో కూడా నీ భాష్యానుసారమే సమన్వయం చేయవలసి వస్తుంది. కనుక ఆ ప్రయత్నం మీద ఉండవలసింది అని. అంతేకాదు, మోహసంతమస వాసరథ వాసరనాథాంస్తత్ర తత్ర వినివేశ్య వినీయాన్ పాలనాయ పరతత్వ శరణ్యా మాముపైష్యసి తతకృతగృచ్చ. ఇది ఆచంద్రతారార్కం ఉండాలి అని అంటే సమ్యక్ జ్ఞాన ప్రపూర్ణులైనటువంటి నీ యొక్క శిష్యుల్ని ప్రధానముగా ప్రధాన స్థలములో నిలబెట్టి వాళ్ల ద్వారా ఈ అద్వైతమత ప్రబోధని చక్కగా నీవు చేయించి తరువాత నాలో ఐక్యం వదు గాని మాముపైష్యసి తతకృతగృచ్చ. నువ్వు చెయ్యదగినటువంటి పనులన్నీ అన్నిట్లనీ చేసేసి అప్పుడు అక్కడికి వద్దు గాని. ఏవమేనమనుగృహ్య కృపావా నాగమై సహ శివోంతరదత్త విస్మితేన మనసా సహ శిష్యై శంకరోపి సురసింధుమయాసీది. ఈ మాట చెప్తూనే కాశీ విశ్వేశ్వరుడు ఆ వేదములు నా చతుర్వేదములతో సహా అంతర్ధానాన్ని చెందారు. తర్వాత బదరికాశ్రమానికి ప్రయాణమైనారు. ఎందుకు బదరికాశ్రమానికి వెళ్ళటం అంటే సర్వజ్ఞుడు పరమశివ స్వరూపుడైనప్పటికన్నా భగవత్పాదుల వారు అక్కడ ఉండేటువంటి ఋషుల యొక్క సలహాలు కూడా తీసుకోవడానికి, ఇంకా అనేక గ్రంథాలని కూడా పఠించడానికి బదరికాశ్రమానికి వెళ్ళారు. అక్కడ సూత్రములకు వ్యాఖ్యానం చేయటం, ఉపనిషత్తులు 11 ఉపనిషత్తులకి వ్యాఖ్యానం చేయటం, ఈశకైన ఘటప్రశ్న ఉండమాండూక్యతి తిరిగి ఐతరీయించి ఛాందోగ్యం బృహదారణ్యకం తథా అని దశోపనిషత్తులే కాక శ్వేతాశ్వతరము దానికి కూడా వ్యాఖ్యానం రాయటం అనేది జరిగింది. అలానే సూత్రములకే కాక స్మృతి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని చెప్పినందులకు గాను సమస్త పురాణ సారభూతమైనటువంటి భగవద్గీతకు కూడా తతో మహాభారత సారభూత సవ్యయాకరోత్ భాగవతీశ్చ గీత. భగవద్గీతలు ఏవైతే ఉన్నావో వాటికి కూడా చక్కటి వ్యాఖ్యానం. అంతేకాక సనత్సుజా సనత్సుజాతీయమసత్సు దూరంతతో నృసింహస్య చతాపనీయ. సనత్సుజాతము అనేటువంటి మహాభారతంలోని ఒక గ్రంథము ఒక భాగమునకు దానికి కూడా వ్యాఖ్యానం రాశారు. మహాభారతంలో భగవద్గీతకి సనత్సుజాతీయానికి విష్ణు సహస్రనామావళి స్తోత్రానికి ఈ మూటికి భగవత్పాదుల వారు వ్యాఖ్యానం రాయటం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరి తిరిగి బయలుదేరుతూ అక్కడిని శిష్యులకి పాఠం చేస్తూ మొట్టమొదట్లో సనందనుడుగా వచ్చి సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి ఏ ప్రధాన శిష్యుడు ఉన్నాడో అతడిని ప్రధానంగా పెట్టుకొని 3 పర్యాయాలు ప్రస్థానత్రయం అక్కడనే పాఠం చేశారట. ఆమ్నాయ శేఖర రహస్య నిధాన కోశమాత్మీయ కోశమఖిలం త్రిరపాఠయత్తం. అయితే ఈర్ష్యాసూయలు ప్రతి చోట ఉంటాయి. అన్నీ వదులుకున్నామని అనుకున్న చోట కూడా అవి తప్పవేమో. ఆ శిష్యుల్లో కొంతమందికి గురువుగారికి మనందరికంటా ఈ సనందనుని యందు ఎక్కువ ప్రేమ. మరి ఏమిటో కారణం లేదు, మనమందరం కూడా వారికి సేవ చేస్తూనే ఉన్నాం, మనందరం చదువుకుంటూనే ఉన్నాం, ఎందువల్ల వారికి అంత ప్రేమ అని ఒక రకమైనటువంటి కొద్దిపాటి ఈర్ష్య ప్రారంభమైంది. దానిని గమనించారు స్వామివారు. వీళ్ళకి ప్రత్యక్షంగా అతడి యొక్క భక్తి తత్పరతని తెలియపరుద్దామని అనుకొని ఆ అలకనంద బదరిలో అలకనంద ఉన్నది, అది ప్రవహిస్తూ ఉన్నది. అవతల ఒడ్డున పద్మపాదుడు ఉన్నాడు, యువతల ఒడ్డున స్వామివారు శిష్యులందరూ ఉన్నారు. పెద్ద వెడల్పు ఉండదు బదరికాశ్రమంలో మనం చూస్తాం కనుక. సనందన త్వరగా రమ్మని పిలిచారు. పిలిచేటప్పటికీ అవతల మార్గం బ్రిడ్జో పాడో ఏదో ఉంది, దాని మీద నుంచి రావాలి. అభ్రాపగా పరతటస్థమం కదాచితు ఆకారయన్ నిగమశేఖర దేశికేంద్ర, పిలిచారట గట్టిగా. సంతారిక అనవధి సంశ్రుతి సాగరస్య, గురుపదములను ఆశ్రయిస్తే సంసార సాగరమునే తరించవచ్చు. కింతారయన్న సరితం గురుపాద భక్తి, ఆ గురుపదములను ధ్యానిస్తూ ఉంటే ఈ కొద్ది అలకనందానది నేను దాట్లేనా అని అనుకున్నాడో ఏమో. ఈ త్యంజస ప్రవిశ సలిలం జుసింధు పద్మాన్యుదంచయతి తస్య పదే పదే స్మ, ఆ నీళ్లలో నిలబడి దబదబ నడిచి వస్తున్నట్ట. వస్తుంటే మరి గురుభక్తి తరింపజేయరా చేస్తుంది. సాక్షాత్ పరమశివుని యందు ఉన్నటువంటి గురుభక్తి కనుక పద్మపాదుడు ఎక్కడ కాలు పెట్టబోతున్నాడో ఆ కాలు కింద ఒక్కొక్క పద్మం పైకి లేచి ఇతడి కాలు నీళ్లలో మునక్కుండా అలా వరసాగ్గా ఈ నది దాటేంత వరకు ఆ పద్మములు వరసాగ్గా వచ్చినాయి. పాఠోరుహేషు వినివేశ్య పదం క్రమేణ ప్రాప్తోపకంఠ మమ ప్రతిమాన భక్తి ఆనంద విస్మయ నిరంతరోసా వాశ్లిష్య పద్మపదనామ పదం యతాని. ఆ నది మీద నుంచి నడుచుకుంటూ శిష్యుడు వచ్చేటప్పటికి భగవత్పాదుల వారికి మహా ఆనందం కలిగింది. అమాంతం శిష్యుణ్ణి ఆలింగనం చేసుకున్నారట. నాయన, ఈనాటి నుండి నీకు పద్మపాదుడు అని పేరు, ఎందుకంటే నిన్ను నదిలో మునక్కుండా ఆ నదీ అధిష్టాన దేవతే పద్మముల్ని పంపించి, ఆనాడు ఎట్లా అయితే సముద్రాన్ని దాటడానికి ఆంజనేయ స్వామి వారు ప్రయత్నిస్తూ ఉంటే సముద్రుడు ఆ పర్వతుడు వాళ్ళిద్దరూ కలిసి ఆయనకి మధ్యలో కొంత విశ్రామం ఇవ్వడానికి ప్రయత్నించారో, అట్లాంటి ప్రయత్నం చేసింది ఆ నదీదేవి. ఆ పద్మములు చేసినవి కనుక ఇలా పద్మపాదుడు అనేటువంటి పేరు అతడికి చెప్పారు. తర్వాత అతడి యొక్క ప్రాభవాన్ని అందరూ కూడా గ్రహించారు. అయితే ఇక్కడ భగవత్పాదుల వారు రాసినటువంటిది దర్శనం అండి. అసలు వేదాంత శాస్త్రం ఏమిటి అంటే సూత్రభాష్యం అనే చెప్పాలి, తక్కిన ఉపనిషద్భాష్యం గీతాభాష్యం అని చెప్పుకోవాలి. వేదాంత శాస్త్రం ఏది అంటే సూత్రభాష్యం అనే చెప్పాలి, అంతటి మహత్తరమైనది. దాన్ని గూర్చి చాలా వర్ణించారు. అంతా వర్ణన కాకపోయినా కొన్ని ముఖ్యమైనటువంటి వర్ణనలని సతాం హృదవ్యాని వికాసయంతి తమాంసి గాఢాని విదారయంతి ప్రత్యర్ఘ్యులూకాన్ ప్రవిలాపయంతి భాష్యప్రభాభాద్యతి వర్యభానో. ఈ భాష్యము అనేటువంటి సూర్యుని యొక్క ప్రభ ఎట్లా ఉందిట అంటే సత్పురుషుల యొక్క హృదయ కమలము. హృదయాన్ని కమలాంతో పోలుస్తారు. కమలములన్నీ సూర్యుని యొక్క కిరణముల వల్ల వికసిస్తాయి కనుక సత్పురుషుల యొక్క హృదయ కమలములను వికసింపజేస్తూ ఉన్నదిట. తమాంసి గాఢాని విదారయంతి, హృదయంలో అజ్ఞానంతో కూడుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడుతూ ఉన్నది, గాఢమైనటువంటి చీకటిని పోగొడుతూ ఉన్నది. ప్రత్యర్థులు ఉన్నారు, ఇతరులైనటువంటి యోగులు సాంఖ్యులు వైశేషికులు నైయాయికులు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, యథార్థాన్ని గమనించలేకపోతూ ఉన్నారు. పక్షులన్నీ ఉన్నాయి, అన్నీ అన్నిట్లన్నీ చూస్తాయి కానీ గుడ్లగూబలు ఉన్నాయి. వాటికి పగలు రాత్రిగా ఉంటుంది. అంటే సూర్యభగవాను చూడలేవు అవి. ప్రత్యర్థులు కాన్ ప్రవిలాపయంతి, ప్రత్యర్థులైనటువంటి గుడ్లగూబల వంటి ప్రతిపక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళని మూస్తూ ఉన్నదిట ఈ భాష్యప్రభ. భాష్యప్రభా భాద్యతివర్య భానో, ఈ యతివర్యుని యొక్క భాష్యప్రభ ఏదైతే ఉన్నదో అది ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నది. అయితే ఆనాడు క్షీరసముద్రంలోంచి మంథనం చేసి ఒక అమృతాన్ని పైకి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా అదే జరిగింది. న్యాయమందర విమంథన జాత, న్యాయములు అంటే హేతువులు అనేటువంటి ఒక మంథన పర్వతముతో బాగా చిలికారట. దేన్ని చిలికారు? శృతి సింధో, ఉపనిషత్తులు అనేటువంటి ఒక క్షీర సముద్రాన్ని కేవల శ్రవణతో, దాంట్లోంచి పుట్టుకొచ్చిందిట ఈ భాష్యము అనేటువంటి అమృతము. కేవల ఇప్పుడు ఆ అమృతము పానం చేస్తే తప్ప దాని యొక్క ఫలితము రాదు. పానం చేసినప్పటికన్నీ కొంతకాలం వరకే వాళ్ళు అమృతత్వాన్ని పొందుతారు. కానీ కేవల శ్రవణతో విభుధేభ్యశ్చిత్రమత్ర వితరత్యమృతత్వం, విన్నటువంటి వాళ్ళకి శ్రవణగోచరమైనంత మాత్రము చేతనే వీళ్ళకి జన్మరాహిత్యాన్ని కలిగిస్తూ ఉన్నది కదా ఈ భాష్యామృతము. ఇంకో ఉదాహరణ, పాదాదాసీత్ పద్మనాభస్య గంగ, విష్ణుదేవుని యొక్క పాదముల నుండి గంగాదేవి ఉద్భవించింది. శంభోర్వక్త్రాచ్ఛాంకరీ భాష్య సూక్తి, శివావతారులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క నోటి నుండి భాష్య సుధ అనేది ఒకటి వచ్చింది. విష్ణుదేవుని యొక్క పాదముల నుండి గంగానది వచ్చింది, పరమశివుని యొక్క నోటి నుండి భాష్య సుధ వచ్చింది. అయితే ఈ రెంటికి చాలా తేడా ఉంది. ఆద్యాలోకాన్ దృశ్యతే మధ్యయంతి, ఆ గంగానదిలో ప్రతి వాళ్ళు వెళ్ళి మునుగుతారు. అంటే అందరినీ ముంచుతూ ఉన్నది గంగానది, తనలోకి ముంచుకుంటూ ఉన్నది. ఈ రెండవ భాష్య సుధ ఏదైతే ఉన్నదో, పరమశివుని యొక్క ముఖము నుండి వచ్చినటువంటి భాష్య సుధ, అన్యామగ్నాన్ ఉద్ధరత్యేష భేద, సంసార సముద్రంలో మునిగినటువంటి వాళ్ళని పైకి తేలుస్తూ ఉన్నదిట ఇది. ఆ గంగానదేమో తనలో తన దగ్గరికి వచ్చిన వాళ్ళని ముంచుతున్నది పవిత్రత కొరకు, కానీ ముక్తుల్ని జయిస్తూ ఉన్నది ఈ సుధ. అంతేకాదు, వ్యాసుల వారు చక్కటి ఒక మణిమాలని తయారు చేశారట ఒక సూత్రంతో నిబద్ధం చేసి. వ్యాసో దర్శయతి స్మ సూత్ర కలిత న్యాయౌ భరత్నావళి అర్ధాలాభవశాన్నకైరపి బుధైరేతా గృహీతాశ్చరం. వ్యాసుల వారు ఒక రత్నమాల తెచ్చి ఇది ఎవరన్నా తీసుకోండరా అని అడుగుతూ ఉంటే, మా దగ్గర అర్థం లేదండి అందువల్ల మేము తీసుకోలేమన్నారట. అర్థము అంటే డబ్బు అనే అర్థం కూడా ఉన్నది కనుక, మా దగ్గర డబ్బు లేదు కనుక మేము ఆ రత్నమాలని తీసుకోలేము అని సామాన్యంగా అర్థమవుతూ ఉన్నది. అర్ధాప్త్యా సులభాభిరాభిరథునా తే మండితా పండిత, భగవత్పాదుల వారు ఈ భాష్యాన్ని రచించిన తర్వాత వ్యాసుల యొక్క ఆ రత్నావళికి అర్థము ఏర్పడ్డది. ఈ పండితుల దగ్గర ఈ అర్థం అంతా ఏర్పడ్డదంటే సూత్ర భాష్యాన్ని వీళ్ళందరూ గ్రహించారు. గ్రహించి ఇక ఆ రత్నావళిని ప్రతి పండితుడు శిరస్సును ధరించడం ప్రారంభించాడు. శ్లేషార్థముతో ఈ శ్లోకాన్ని చాలా చక్కగా రచించారు. వ్యాసశ్చాపి కృతార్థతాం యతిపతేర ఉదార్యమాశ్చర్యకృత, ఈ భాష్యం రాసినందువల్ల వ్యాసుల వారు కృతార్థుడైనాడు. తను తయారు చేసినటువంటి రత్నమాలని ధరించేవాళ్ళు లేక అర్థం అనేది ఇప్పుడు వచ్చింది కనుక అర్థాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు దాన్ని స్వీకరించడానికి అందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. అక్కడి నుంచి భగవత్పాదుల వారు కాశీనగరానికి వచ్చారు. తిరిగి అక్కడ గంగానదీ తీరంలో శిష్యులకి సూత్రభాష్యాన్ని అధ్యయనం చేస్తూ అధ్యాపనం చేస్తూ ఉండగా అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా భిక్షాటనం చెయ్యాలి ఊళ్ళో యతులందరూ. వీళ్ళు లేవబోతూ ఉన్న సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన వచ్చి, ఎవరు వీరు, ఏమిటి ఇక్కడ జరుగుతున్నది అని అడిగారు. అడిగితే శిష్యులు చెప్తున్నారు, శిష్యాస్తము చిర్భగవానసౌను గురుస్సమస్తోపనిషత్స్వతంత్ర అనేన దూరీకృత భేదవాదమకారి శారీరక సూత్రభాష్యం. అయ్యా, మా గురువుగారు శంకరాచార్య స్వామి వారు ఉపనిషత్తులకి సూత్రములకి కూడా భాష్యాన్ని రచించారు, వీరు సర్వజ్ఞులైనటువంటి వారు అని తమ గురువులని ప్రశంసించారు వాళ్ళు. సచాబ్రవీద్ భాష్యకృతం భవంతమేతే వదంత్యద్భుతమేతదాస్తాం. నెమ్మదిగా ఆయన కర్ర పొడుచుకుంటూ భగవత్పాదుల వారి దగ్గరికి వచ్చి, మిమ్మల్ని గురించి మీ శిష్యులేదో చాలా చాలా చెప్తూ ఉన్నారు, సరే అది అట్టా ఉండనివ్వండి. అథైకముచ్చారయ పారమర్షం యథేర్థతత్వంజరివేత్త సూత్రం. వ్యాసుల వారి సూత్రాలకి నువ్వు భాష్యాన్ని రచించావుటా కదా, మరి నువ్వు కనుక అర్థాన్ని తెలుసుకున్నట్లయితే ఏదన్నా ఒక సూత్రానికి అర్థం చెప్పు అన్నారు. అంటే నిండు విస్తరి కదలకుండానే ఉంటుంది ఎప్పుడైనా. శంకర భగవత్పాదాచార్యుల వారు ఎంత వినయంగా, వచ్చింది ఎవరో తెలియదు వారికి, ఎంత వినయంగా సమాధానం చెప్తూ ఉన్నారంటే, తమ ప్రవీద్ భాష్యకృత గ్రియవాచం సూత్రార్థ విద్భ్యోస్తు నమో గురుభ్య. స్వామి, సూత్రార్థమును తెలుసుకున్నటువంటి గురువులందరికీ నమస్కారం. సూత్రజ్ఞతాహంకృతిరస్తి నోమే. సూత్రములకు సంపూర్ణముగా అర్థాన్ని గ్రహించాను అనేటువంటి అహంకారం నాకేమాత్రం లేదు. అయితే నాకు తెలియదని కూడా నేను అనటం లేదు. తథాపి అయినప్పటికన్నీ యత్ పృచ్ఛసి తద్బ్రవీమి. మీరు ఏదన్నా బలాని సూత్రానికి అర్థం చెప్పమని కనుక నన్ను కోరితే దానికి అర్థం చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను అన్నారు. తనకి తెలియదు అని చెప్పలేదు, నేను సర్వజ్ఞుణ్ణి అని చెప్పలేదు, సూత్రములకు సంపూర్ణమైనటువంటి అర్థం నాకు మాత్రమే తెలుసు అని చెప్పలేదు స్వామివారు. పప్రచ్ఛసోధ్యాయ మథాధిగృత్య తృతీయమారంభకతం యతీశం తదంతరేత్యాదికమస్తి సూత్రం బ్రూహ్యేతమర్థం ఎరివేత్త కించితూ. ఇక్కడ ఒక 2 నిమిషాలు చెప్పాలి వివరం. ఇప్పటికే కాలాతీతం అవుతూ ఉన్నది, ఇవాళ ఏమీ సాగలేదు మనకి యథార్థంలో. మీరు ఎంత వరకు కూర్చోడానికి ఓపిక ఉంటే నాకు సూచన చేయండి, అంతవరకు ముగిస్తాను. ఇది మాత్రం చెప్పాలి ఇప్పుడు చెప్పవలసింది. అయితే నువ్వు సూత్రభాష్యం రచించావా? అయితే తృతీయాధ్యాయ ప్రథమ పాద ప్రథమ సూత్రం ఉన్నది, దానికి కాస్త వ్యాఖ్యానం చేయను ఆయన అన్నారట. ఏమిటి ఆ సూత్రము? తదంతర ప్రతిపత్తౌ రంహతి సంపరిష్వక్త ప్రశ్న నిరూపణాభ్యాం అని. అంటే ఈ శరీరాన్ని వదిలి జీవుడు వెళ్ళేటప్పుడు ఇంద్రియాదులతో సహా కలిసి వెళ్తాడా, లేకపోతే కేవల చైతన్యస్వరూపుడుగానే వెళ్ళిపోతాడా అనే దాన్ని గురించి చర్చ చేస్తూ ఉన్నది ఆ సూత్రము. దీని గురించి వివరించమని అడిగారు ఆయన ముసలాయన. అయితే ఇక్కడ ప్రశ్న నిరూపణాభ్యాం అని ఉన్నది కనుక ఒక శృతిలో ఎలా ఈ జీవి పుడతాడు అని ప్రశ్న వస్తే శృతిలోనే దానికి సమాధానంగా పంచాగ్ని విద్యోపాసన చెప్పబడ్డది. అగ్రముప్రాహుతి సంయుక ఆదిత్యోపతిష్టతే ఆదిత్యాధ్యాయతే వృష్టి వృష్టిరన్నం తరప్రజాహ అని పంచాగ్ని విద్యోపాసన. 5 అగ్నులలో హోమం చేయటం అనేది. జుపర్జన్య పృథివీ పురుష యోషిత్సు. జీవుడు ఇన్ని రకాలుగా అక్కడక్కడా తిరిగి చిట్ట చివరికి శ్రీగర్భంలోంచి బయటకు వస్తున్నాడు. ఇవన్నీ కూడా అగ్నులే. వీటిని అన్నిట్లనీ అగ్నులుగా భావించి ఉపాసించాలి. ఇది అక్కడ ఉన్నటువంటి విషయం. ద్యు ముందర ద్యులోకానికి వెళ్తుంది, ఇక్కడ ఆహుతి ఇచ్చింది. పర్జన్య మేఘరూపంగా వస్తుంది, అది 2వ ఆహుతి. పృథివీ వర్షరూపంగా భూమి యందు ఆహుతి జరుగుతూ ఉన్నది. దానిలో వచ్చేటువంటి సస్యములను పురుషుడు భక్షిస్తున్నాడు. ఇది 4వదైనటువంటి అగ్ని, పురుషుని చేత భక్షింపబడేటువంటి. తర్వాత మళ్ళీ బీజముగా స్త్రీ గర్భంలో ప్రవేశిస్తున్నాడు. ఇది 5వ అగ్ని. ఈ 5 చోట్లలో అగ్నిగా భావిస్తూ ఉపాసించమని అక్కడ చెప్పున్నది. కనుక ఇన్ని చోట్లలో వచ్చేటప్పుడు అతడి యొక్క రూపము ఎలా ఉందో అక్కడ వర్ణితమై ఉన్నది. కనుక ఈ భూత సూక్ష్మములతో సహానే వెళ్ళుతాడు అని భగవత్పాదుల వారు చెప్పారు. నువ్వు తప్పు చెప్తున్నావు, ఆ సమన్వయం కుదరదు. భూత సూక్ష్మములు అంటే ఏమిటి? జడములైనటువంటివి. ఈ జడములు ఈయనతో కలిసిపోవటం దీనికి, ఆ జడములు మళ్ళీ అక్కడ తయారు కావా? అక్కడ శరీరం తయారు కావటం లేదా? శరీరంతో పాటు ఇంద్రియాలు కూడా తయారవుతాయి. వీటిని తీసుకొని వెళ్ళటం దీనికి ఎక్కడికి? చైతన్యమే ప్రవేశిస్తుందని శాస్త్ర ప్రమాణం కనిపిస్తూ ఉన్నది కనుక అది. దాని మీద శతథ వారు ఖండిస్తే మళ్ళీ భగవత్పాదుల వారు శతథ ఖండించారు. ఈ ప్రకారంగా వీరిద్దరికీ పరస్పరం వాదన జరుగుతూ ఉన్నది. శిష్యులకి పాఠం కూడా జరగటం లేదు. తయసురాచార్య ఫణీంద్రవాదోర్దినాష్టకం వాక్కలహో జుజుంభే. 8 రోజులు ఇట్లా శాస్త్రార్థం చేస్తూ ఉన్నారట. ఎప్పటికీ జరగటల్లా. భగవత్పాదుల వారు ఎన్ని సమాధానాలు చెప్పినా ఆయనేమో మళ్ళీ కుశంకలు చేస్తూనే ఉన్నారు. చూడటానికి ముసలివాడుగా వచ్చాడు, మంచి యువకుడుగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఆయన యొక్క యథార్థ స్వరూపాన్ని పద్మపాదాచార్యుల వారు గ్రహించి గురువుగారితో చెప్పడం ప్రారంభించాడు. ఏవం వదంతౌ యతిరాద్రియైంద్రౌ విలోక్య పార్శ్వస్థిర పద్మపాద ఆచార్య మాహేతి మహీసురోయం వ్యాసో హి వేదాంతరహస్యవేత్త. స్వామి, ఈయన సామాన్యులు కాదు. ఈ సూత్రాల్ని రచించినటువంటి వ్యాసమునీంద్రుడే వచ్చాడు. ఆయన సాక్షాత్ విష్ణురూపుడు, మీరు సాక్షాత్ శివస్వరూపులు. మీరిద్దరూ వాదిస్తూ ఉంటే దీనికి ఎప్పటికీ అంతం జరుగుతూ ఉంది అని చెప్పేటప్పటికీ పరమేష్ఠి గురువు, పరాపగురువులు శంకర భగవత్పాదాచార్యుల వారికి, గోవింద భగవత్పాదాచార్యుల వారు, వారి గురువులైనటువంటి గౌడపాదుల వారు, వారి గురువులైనటువంటి శుకులు, శుకులకు గురువులు వ్యాసులు. మరి అలాంటి వ్యాసులు ఇక్కడికి వచ్చారు అనేటప్పటికీ భగవత్పాదుల వారి ఇందాక ఎట్లా అయితే ఆ విశ్వేశ్వర స్వామిని దర్శించినప్పుడు ఆనందం కలిగిందో అమాంతం లేచి వారికి నమస్కారం చేశారు. ఏవం వదన్నయమధైక్షత కృష్ణమారాచ్యామీకర ప్రతతిచారు జటాకలాపం విద్యుల్లతావలయ వేష్టిత వారిదాభం చిన్ముద్రయా ప్రకటయంతమభీష్టమర్థం. యథార్థమైనటువంటి ఆ వ్యాస రూపముతో దర్శనమిచ్చారట. అక్కడి నుంచి స్వామిని ప్రార్థిస్తూ, స్వామి నా అదృష్టం వల్ల మీ యొక్క దర్శనం నాకు కలిగింది. ఇప్పటికీ యమామనంతి శ్రుతయ పరార్థం న సన్న చాసన్న బహిర్నచాంత సచ్చిదానంద ఘనఃపరాత్మా నారాయణస్థం పురుషఃపురాణ. స్వామి, నీవు వ్యాసరూపము అనేది సగుణ రూపమే, సర్వవ్యాపక చైతన్య స్వరూపుడివే సుమా నీవు అని ప్రార్థించారు. చెప్తూ నేను తమ యొక్క సూత్రములకు కొంచెం సాహసం చేసి వ్యాఖ్యానం రచించాను. సోహం సమస్తార్థ వివేచకస్య కృత్వా భవత్ సూత్ర సహస్రరశ్మే. మీ సూత్రములు ఎట్లాంటివి? సూర్యభగవానుని వంటివి, ప్రకాశమానమైనటువంటివి. భాష్య ప్రదీపేన మహర్షి మాన్య నీరాజనం దృష్టతయా నలజ్జి. భాష్యము అనేటువంటి ఒక చిన్న దీపముతో ఆ సూర్యభగవానుడికి నీరాజనం ఇవ్వడానికి నేను ప్రయత్నించాను. స్వామి, మీ యొక్క సూత్రములు అంత గంభీరార్థము కలిగినటువంటివి, నా యొక్క బుద్ధి సామర్థ్యము ఇంత తక్కువది కనుక దీంట్లో ఏదైనా పొరపాట్లుంటే వీటిని మీరు సవరించవలసినది అని చెప్పగానే ఆ వ్యాసమునీంద్రుడు భగవత్పాదుల వారి చేతిలోంచి ఆ పుస్తకాన్ని తీసుకొని అవన్నీ కూడా చక్కగా ఒకసారి పరిశీలించి, నేను సాహసం చేశాను, లజ్జిస్తున్నాను మీ సూత్రములకు భాష్యం రాసినందుకు అని అన్నందుకు అంటున్నారాయన. న సాహసం తాత భవాన కార్షీత్ యత్సూత్ర భాష్యం గురుణా వినీత విచార్యతాం సూత్ర దురుక్తమత్రే చేతన్మహత్ సాహసమిత్యవేమి. నీవు భాష్యం రచించడం కాదు సాహసం, దీంట్లో ఏమన్నా పొరపాట్లున్నాయేమో చూడమని అన్నావే, ఇది సాహసమైన మాట. నీవు రాస్తే దీంట్లో పొరపాట్లు ఉండటం ఏమిటి? నీవు ఎవరో నాకు తెలియకపోతే కదా అని ఎంతో సంతోషించి ఉన్న సమయంలో, స్వామి నేను వచ్చినటువంటి కార్యక్రమం అంతా అయిపోయింది కనుక మీరు ఇక్కడ ఒక్క నిమిషం విశ్రమిస్తే ఈ మణికర్ణికా ఘట్టంలోనే నా శరీరాన్ని వదిలివేస్తాను, 16 సంవత్సరాలు ఇప్పటికీ వచ్చినాయని చెప్పడం జరిగింది. అలా కాదు, నీవు చెయ్యవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కేవలము అద్వైత మార్గ ప్రతిష్టాపనకు సాధనభూతములైనటువంటి ప్రస్థానత్రయ భాష్యములు, ప్రకరణ గ్రంథాలనే రచించావు కానీ దీన్ని అన్ని దిక్కులా ఉండేటువంటి ఇతర దార్శనికులైనటువంటి పండితులందరినీ ఖండించాలి కదా. ఆ ఖండించే కార్యక్రమాన్ని నీవు చేసి అద్వైత ప్రతిష్టాపన చేయడానికి అన్ని దిక్కులలో కూడా శిష్యపీఠాన్ని స్థాపించవలసింది. దాని కొరకు నీకు నేనొక 16 సంవత్సరాల ఆయుష్యాన్ని వృద్ధి చేస్తున్నాను. ఆయుష్యాన్ని స్వీకరించి నీవు చేయవలసినటువంటి పనిని చేయవలసినది అని వ్యాసముని ఇంద్రుడు అనుగ్రహించి అక్కడి నుంచి అంతర్ధానాన్ని చెందారు. ఇప్పటికి 8:30 అయిందేమో మనం ఈ పూటకి, అంటే నేను చెప్పటానికి సంసిద్ధుడినే కానీ అందరికీ ఇబ్బందిగా ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో అంటున్నాను. ఇంతవరకు ఆపదా ఉంటే సరే. రేపు 6 ప్రారంభం, 6:30 రేపు కరెక్ట్గా ప్రారంభించుకుందాం.
శ్రీ గురుభ్యో నమః. మా ఇవాళతో మన మహారుద్రయాగం కార్యక్రమం పూర్తయింది కాబట్టి రేపు మనకేం అవరోధం ఉండదు ప్రవచనానికి. సరిగ్గా 6:30 మనం ప్రారంభం చేసుకుని అవసరమైతే 8:30 వరకు కూడా చెప్పుకుందామని చెప్పి మనవి చేస్తున్నాం. అందరూ దాన్ని గమనించి సరిగ్గా ప్రార్థన కూడా, గురు ప్రార్థన కూడా పూర్తి చేసి 6:30 మనం ప్రవచనం ప్రారంభం చేసుకుందాం. అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం.
ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. హర హర మహదేవ. అష్ట ప్రజా ఒక